శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత బంధువులారా, శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యుడు శ్రీ 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 రంగరామానుజీయర్ స్వామివారు మన యందు వాత్సల్యంతో తాము పర్యటించి దర్శించి అనుభూతిని పొందిన అద్భుతమైనటువంటి పుణ్యభూమి వివరాలు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాల వివరాలు చాలా చక్కగా సశాస్త్రీయంగా పూర్వాపరాలు విచారించి మనస్సుకు హత్తుకున్నవన్నీ చాలా చక్కగా వివరిస్తూ వస్తూ ఉన్నారు. దానిలో భాగంగా 7వ భాగంలో నిన్నటి రోజున జౌందర్ ఊట దాని గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇలా తెలియజేస్తున్నారు, ఉడిపి విషయంలోని ఉడిపి మధ్వ సంప్రదాయానికి చెందినటువంటి వారి విషయంలో ఇక్కడ సాగుతున్నటువంటి ఒక విశేష ప్రక్రియని సావధాన చిత్తురై శ్రవణం చేయండి. కాశ్యపాహన్వయ సంజ్యాహతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజయతిభ్యో నమః. ఉడిపి, ఈ ఉడిపి మధ్వ సంప్రదాయానికి చెందిన ఒక స్వామీజీ కాశీలో వారి మఠం ముందట పైన చెప్పామని నిన్నటి రోజున వ్యాసటీల దాని పక్కనే ఒక పెద్ద అందమైన వ్యాస మందిరం ఈ మధ్యనే కట్టించారు. మందిరం చాలా చాలా బాగుంది. పద్మాకారంలో పునాదులు తీర్చిదిద్దబడితే కర్ణిక పైన పెద్ద గోపురం ఏర్పరిచారు. అంతా దాక్షిణాత్య శైలిలో విగ్రహాలు అందంగా ఉన్నాయి. వర్తులాకారంలో ఉన్న ప్రాంగణంలో మధ్వ సంప్రదాయపు స్వామీజీల మూర్తులున్నాయి. మందిరపు మర్తులాకార బాహ్య భిత్తికల మీద, అంటే గోడల మీద, కేశవాది 24 మంది మూర్తులను శాస్త్రరీతిలో ఎవరెవరి ఆయుధాలు వస్త్రాలు ఎలా ఎలా ఉండాలో అలా అలా చెక్కించారు. దిక్పాలకులని ఆయా స్థానాలలో చెక్కించారు. లోపల మందిరంలో ప్రధానమైన సన్నిధిగా పరాశర మహర్షి సత్యవతుల విగ్రహాలు నిలువెత్తు సైజులో ఉండగా సత్యవతి ఒడిలో వ్యాసుల వారిని చిన్న పిల్లవాడుగా ఉంచారు. అందుకే దానిని బాలవ్యాస మందిరం అని అంటూ పేరు పెట్టారు. కానీ వ్యాసుల వారు పుట్టుకతోటే పెద్దవారని, తల్లి ఒడిలో ఉండే అవస్థని వర్ణించలేదు పురాణాలని నాకు గుర్తు. వ్యాసుల వారు అవతరించే వరకు పరాశరుల వారు సత్యవతి దగ్గరే ఉన్నట్లు కూడా నాకు తెలియదు. ఈ వివరాలు ఏ పురాణాన్ని అనుసరించినవో తెలుసుకుందాము అనుకున్నాను. కానీ మందిర వ్యవస్థాపకులైన స్వామీజీ దర్శనానికి ఇంకా చాలా ఆలస్యం అవుతుందని అక్కడి వారు చెప్పడంతో ఆ అవకాశం మాకు లభించలేదు. ఆలయం అందం, మూర్తుల అందం చెప్పనలవి కాదు. జీవగల ఉట్టి పడుతోంది. ఎక్కడ చూసినా సరే ఎంతో అందంగా కనిపిస్తోంది. ప్రధాన సన్నిధిని ఆనుకొని చుట్టూ ఉన్న సన్నిధులలో రాముడు, కృష్ణుడు, పరశురాముడు, వెంకటేశ్వర స్వామి, వామనుడు వగైరా వగైరాలు ఉన్నారు. ఏకకాలంలో అన్ని సన్నిధులలో ఆరాధనలు చేస్తుంటారు. మధ్వ సంప్రదాయపు అర్చకులే దీన్ని నిర్వహిస్తున్నారు. విధి విధానంగా శాస్త్ర పద్ధతిలో నడుస్తుంది. కానీ సన్నిధులన్నిటికీ అద్దాల తలుపులే సరిహద్దు. ఈ ఆలయ సమీపంలోనే అర్చకుల క్వార్టర్సు, స్వామీజీ భవనము ఉన్నాయి. చాలా మోడర్న్గా బయటికి కనిపిస్తాయి. స్వామీజీ అనుమతితో యాత్రికులకి బస వసతి లభ్యమవుతుంది ఇక్కడ అని ఆలయం వారు చెప్పారు. కాల్పీ నుంచి బయలుదేరే రోజున ఈ విషయం మాకు తెలిసింది. అంచేత మాకు అంతగా ఉపయోగించలేదు ఈ సమాచారం. కాల్పీలో పురాతన కట్టడ శిథిలాలు చాలా ఉన్నాయి. వాటిలో ముస్లిముల ప్రార్థనా స్థలాలే ఎక్కువగా కనిపించాయి. రాజుల చరిత్రలు కూడా ఏవో చెప్పారు. చండేలా వంశపు రాజులు, బుందేలా వంశపు రాజులు కూడా పరిపాలించారు ఈ కాల్పీని. కుతుబుద్దీన్ ఐబక్, దౌలత్ ఖాన్ లోడీలు పరిపాలించారు. ఝాన్సీ లక్ష్మీబాయి వంశంలో కూడా కొంతకాలం ఉందట. అంత ఆసక్తి కలుగక ప్రత్యేకంగా వెళ్ళి మేము చూడలేదు. ప్రస్తుతం ముస్లింల జనాభా ఎక్కువ ఇక్కడ. ఇక్కడ ఉన్న 4 రోజులలోనూ అన్ని దిక్కులకు వెళ్ళి చూడవలసిన స్థలాలన్నింటినీ చూసి వచ్చాం. కుండిన నగరం ప్రాచీన విదర్భ దేశంలోని కుండిన నగరమే. రుక్మిణీదేవి జన్మస్థలం. దీనిని ఈ రోజున కుదర్కోట్ అంటున్నారు. చిన్న గ్రామం. ఏటావా జిల్లాలో ఆగ్రా భోగ్నపూర్లని కలుపుతున్న రహదారిలో NH2 ఏటావా దగ్గరనున్న బకేవర్ నుంచి ఉత్తరంగా వెళ్ళాలి. రోడ్లు ఏమీ బాగాలేవు. చాలా శ్రమ అయ్యింది. శిథిలమైన కోట ఉన్నది ఒకటి. రుక్మిణీదేవి సమయానిది ఇది కాకపోవచ్చునని ఆ శిథిలాల మీద కట్టిన ఇంకొక కోట శిథిలాలని అనిపించింది. సరే చూచాం. పాత శిథిలాలని తొలగించి స్కూళ్ళు కాలేజీలు కడుతున్నారు. మరికొన్ని సంవత్సరాల్లో ఈ శిథిలాల గుర్తులు కూడా ఉండకపోవచ్చు. స్థలం ప్రశాంతంగా ఉంది. వివాహ సమయంలో రుక్మిణీదేవి గౌరీ మందిరానికి వెళుతుంది ఆరాధనకి. అక్కడే కృష్ణ పరమాత్మ ఆమెను ఎత్తుకొని వెళతాడు. ఆ గౌరీ మందిరం ఉంది. పురాతన కట్టడం మీద నూతన మందిరం అని స్పష్టంగా తెలిసిపోతోంది. ఆ గౌరీదేవిని ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అలోపాదేవి అంటున్నారు. ఆ మందిరాన్ని రుక్మిణీ మందిరం అని పిలుస్తున్నారు. పాత ఆలయపు శిల్ప చిత్రకళాఖండాలు అటు ఇటు పడి ఉన్నాయి. పక్క నుంచే పురహర్ అనే నది ప్రవహిస్తోంది. రుక్మిణీకొండం కూడా ఉంది ఈ పక్కనే. నలమహారాజు భార్య దమయంతి జన్మస్థలం కూడా విదర్భదేశమే. కానీ కుండిన నగరంతో సంబంధం ఉందో లేదో తెలియదు. రుక్మిణీదేవి జన్మస్థల సందర్శనం వివాహఘట్ట స్మరణతో భాగవతం పూర్తయిందని చమత్కారంగా భగవంతుడు ఒక వరుసలో చూపించాడేమో అనుకున్నాం. కుదర్కోట ఈ పూర్తయింది మొత్తానికి. ఇక కాల్పీకి వాయవ్యంగా మా ప్రయాణం సాగింది. ఇక ఉత్తరంగా బయలుదేరి కన్యాకుబ్జానికి చేరుకున్నాం ఆ మర్నాడే. కన్యాకుబ్జం అందరికీ తెలిసిందే ఈ పేరు. ఇది హర్షవర్ధనుడి యొక్క రాజధాని. దీన్ని ఇప్పుడు కన్నౌజ్ అంటున్నారు. ఇది ఫరూఖాబాద్ జిల్లాలో గంగానది తీరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకప్పుడు గంగానది ఈ పట్టణాన్ని ఆనుకొని ప్రవహించేదట. కాస్త పెద్ద నగరమే, బాగానే ఉంది. జై శ్రీమన్నారాయణ. అస్మత్ గురుభ్యో నమః. ఈ విషయాల గురించి ఇంకా చెప్పుకొని ముందు, రుచికుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయన గాధి అనే మహారాజు కుమార్తెను వివాహమాడాలని సంకల్పించాడు. ఆ మహారాజు నల్లటి చెవులు గల 1000 తెల్లటి గుర్రాలు నాకు కన్యాశుల్కంగా కావాలి అని అడిగాడు. సరే, వరుణుడి యొక్క సహాయంతో ఈ రుచికుడు ఆ అశ్వాలని ఈ కన్నౌజులోనే రాజుకిచ్చి కన్యను పొందాడు. అందుకని దీనిని అశ్వతీర్థం అని కూడా అంటున్నారు. రుచికుని కుమారుడే జమదగ్ని. జమదగ్ని కుమారుడు పరశురాముడు. గాది మహారాజు కుమారుడు విశ్వామిత్రుడు. ఇది ఈ స్థల పౌరాణిక ప్రాధాన్యత. ప్రస్తుతం కన్నౌజులో పాత అవశేషాలు ఏమీ లేవు. చూసి రావడమే. కన్నౌజ్ పెర్ఫ్యూములకి సెంట్లకి ప్రసిద్ధి. పట్టణ సరిహద్దుల్లోంచే మనకి పెర్ఫ్యూముల షాపులు 100ల కొద్దీ కనిపిస్తుంటాయి. ప్రధానమైన సెంట్లు తయారీ కేంద్రమే ఇది. కన్నౌజ్ వెళ్ళడం రావడం కూడా కాన్పూర్ మీదుగానే జరిగింది. కాన్పూర్ చాలా పెద్ద నగరం. కాన్పూర్ అర్బన్, కాన్పూర్ రూరల్ అని 2 ప్రత్యేక జిల్లాలు ఉన్నాయి. ఈ 2 జిల్లాల గుండా ప్రయాణించాం మేము. కాన్పూర్లో జూ తప్ప, అంటే జూ తెలుసు కదా, ZOO జూ, ఇంకా చూడదగినది ఏమీ లేదుట. గడ్డాలు మీసాలు బాగా పెరిగి ఉన్న మేము జూలోకి వెళ్తే జూకి వచ్చిన ఇతర విజిటర్స్కి వేటిని ఎవరిని చూడాలో కాస్త కన్ఫ్యూజ్ అవుతుందని మానవతా దృక్పథంతో జూ సందర్శనని విరమించి యథాశక్తిగా లోకోపకారమే చేశాం అని అనుకున్నాం. ధాన్యులమైనాం. ఇక కన్నౌజ్ నుంచి కాన్పూర్ మీదుగా తిరుగు ప్రయాణం సాగుతోంది. కాన్పూర్ రావడానికి ఇంకా 30-40 కిలోమీటర్ల ముందరే శివరాజ్పూర్ అని ఊరుంది. మా దగ్గర ఉన్న పుస్తకంలో దాన్ని రాజాపూర్ అని రాసి ఉంది. దానివల్ల మాకు కొంచెం లొకేట్ చేయడం కాలేదు. లొకేట్ అయ్యేసరికి ఆ ఊరు దాటిపోయి వచ్చేసాం. అక్కడ అశ్వత్థామ కొంతకాలం తపస్సు చేసిన స్థలము, ఆయన చేత ప్రతిష్ఠించబడిన ఖేరేశ్వర్ అంటే మహాదేవ మందిరం ఉన్నాయట, అది మేము చూడలేకపోయాం. కాన్పూరికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది బిట్టూరు, దానికి చేరాం. దాన్ని బ్రహ్మవర్త క్షేత్రం అంటున్నారు. బ్రహ్మవర్త క్షేత్రం బిట్టూరు మరీ పెద్ద ఊరు కాదు. బ్రహ్మగారు సృష్టి ప్రారంభం అయ్యింది ఓ ఇక్కడే. ఈ క్షేత్రంలోనే బ్రహ్మగారి ఉత్పత్తి కూడా జరిగింది కనుక దీనిని ఉత్పలారణ్యం అని అంటున్నారు. బర్హిష్మతీపురం అని పేరు కూడా దీనికి ఉందిట. గంగానదీ తీరంలో ఉన్న బ్రహ్మవర్త ఘాట్ చాలా ప్రశాంతంగానే ఉంది. మెట్ల మీద బ్రహ్మగారి మేకు అని ఒకటి ఉంది, దాన్ని హిందీలో కీల్ అంటారు. దాన్ని తర్జుమానే మనకి మేకు అని అనుకుందాం. పుస్తకాల్లో వ్రాసి ఉండడం సరే, ఆ మేకు భూమి మీద ఒక అడుగు ఎత్తు ఉంటుందని దానిలో రాసి ఉంది పుస్తకంలో. కానీ అక్కడ చూస్తుంటే ఒక అంగుళం ఎత్తే కనిపిస్తోంది. దాని చుట్టూ బంగారం రేకు తాపడం చేశారు. మరి అడుగు ఎత్తు ఉండాలి కదా అని ఆ పక్క వారిని అడిగితే అక్కడి వారు, ఏమో మాకు తెలియదు, మేము ఇంతే చూస్తున్నాం చాలా రోజుల నుంచే. బంగారం రేకు కింద వెండి రేకు, దాని కింద ఇత్తడి రేకు, ఇలా చాలా రేకులు ఉన్నాయని అంటారు. బహుశా ఆ రేకుల మందం వలన బయటికి ఇదే కనిపిస్తోందేమో అంగుళము అని అన్నారు. భక్తులందరూ గంగానదిలో స్నానం చేసి పాలు నీళ్లు వగైరాలతో ఆ బ్రహ్మగారి మేకుకి అభిషేకం చేస్తూ ఉన్నారు. ఆ స్థలం బ్రహ్మగారు పుట్టిన విష్ణు నాభీకమలపు కాండానికి గుర్తు ఏమో అనిపించింది. దాని మొదలు ఎంతవరకు ఉన్నదా అని ఇదివరకు తవ్వే ప్రయత్నం చేశారట, కానీ తెలుసుకోలేకపోయారట. బ్రహ్మగారు యజ్ఞం చేసిన స్థలమని కూడా కొంతమంది చెప్పారు. స్వయంభువ మనువు ఇక్కడే పుట్టి ఈ బుట్టియూరిని రాజధానిగా చేసుకున్నాడు. ఆయనకి కలిగిన ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే సంతానం కూడా ఈ ప్రాంతంలోనే వృద్ధి పొందింది. ఇక ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు పరిపాలించడం కోసం విశ్వకర్మ నిర్మించిన బర్హిష్మతీపురం కూడా ఈ ప్రాంతానిదే అని అంటూ ఇంకా ఇక్కడ విశేషాలని స్వామివారు తమ గ్రంథంలో లిఖిస్తూ వెడుతూ ఉన్నారు. నేటికి విరమించి రేపటి రోజున మళ్ళీ ఈ భాగాన్ని కొనసాగిద్దాం. అడి ఎన్ రామానుజాస కులశేఖరాళ్ళు వారు. శ్రీరంగరామానుజీతిభ్యో నమః.